गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवः महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायण समारंभाम् शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्ताम् वंदे गुरु परंपराम् आनंदैक रस प्रसार विलसन् मंदस्मितास्यम् कृपापारीणम् निज भक्त मानसनवाम्भोजात भानूदयम् कालज्ञान विदग्रणिम् शिवकरम् कालीसमम् सद्गुरुम् ब्रह्मज्ञानमयम् नमामि हनुमत्काली प्रसादावयम् सत्संगत्वे निस्संगत्वम् निस्संगत्वे निर्मोहत्वम् निर्मोहत्वे निश्चलतत्वम् निश्चलतत्वे जीवन्मुक्तिः निश्चलतत्वे जीवन्मुक्तिः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। శ్రీ భగవానుని భగవత్స్వరూపులైనటువంటి సద్గురుదేవుల పరమమైన అనుగ్రహముతో అనుకున్నటువంటి కార్యక్రమాలను కూడా గురుదేవులు చేయించుకుంటూ మనం ఈ సత్సంగ సమావేశం అనేటువంటి ఇటువంటి కార్యక్రమంలో మనందరినీ పునీతులను చేస్తున్నారు గురుదేవులు. వాస్తవానికి సత్సంగం అంటే మనకి భిన్నంగా ఎప్పుడు లేదు. సత్సంగం అనేది మనకి భిన్నంగా ఎప్పుడు లేదు. సృష్టిలో ప్రతి అణువు సత్యముతోనే మిళితమై ప్రకాశిస్తోంది. సత్యం లేకుండా ఏ అణువు లేదు. మనకి సృష్టిలో ప్రతిదీ మానవుడికి సృష్టికి ఉపయోగపడుతోంది అంటే అది భగవంతుడితో మిళితమై ఉండబట్టి. అంటే భగవంతుడంటే సత్యం. మన జీవితానికి ముఖ్యంగా సత్యం అనేటువంటిది మనతో ఉండబట్టి ఆమె ఉన్నది అతను ఉన్నాడు అని మనం పిలువబడుతున్నాం. ఎప్పుడైతే సత్యం ప్రాణస్వరూపంలో ఉన్న సత్యం తొలగిపోతుందో అయ్యో రుద్రుడు కూడా కనిపించాడండి ఉన్నాడు ఇంతలోనే పాప మృత్యు వచ్చింది లేడండి ఆయన లేడు ఆయన అంటాం. మనందరం ఉన్నాం కానీ ఆయన లేడు అంటాం. ఆయన లేకుండా ఉన్నాడా? ఆయన ఇంటికి వెళితే పడుకోబెట్టి ఏడుస్తున్నారు అందరు. ఉన్నాడు కానీ మన దృష్టిలో లేడు. మరి అంటే ఎందులో ఏం లేకుండా పోయింది? సత్యం అనేటువంటి చైతన్యము ప్రాణ రూపంలో అందులో లేకుండా పోయింది. ఇప్పుడు మనకేమైనా ఆయన తిరిగేటప్పుడు ఏమైనా అందులో కనిపించిందండి మనకి? ఇప్పుడు మనం తిరుగుతున్నా, నేను తిరుగుతున్నాను, తిరుగుతుంటే మీకేమైనా ఆ ప్రాణం అనేది ఏమైనా కనిపించిందా? కనిపించిందా? కనిపించలేదు. మరి ఇందులోంచి ప్రాణ రూపంలో ఉన్న సత్యమైన చైతన్యం తప్పుకోకానే పొడు ఆ ప్రాణం పోయిన తర్వాత కూడా ఆయన ఎటువంటి డ్రెస్ వేసుకుంటాడో, ఆమె ఎటువంటి చీర కట్టుకుంటుందో, అవన్నీ కట్టి ఇంత బొట్టు కూడా పెట్టి పడుకోబెట్టి ఏడుస్తారు. లేదు లేదు లేడు లేడు అనుకుంటూ మరి మనం అప్పుడు తిరిగేటప్పుడు మనకేం కనిపించింది? ఇప్పుడు పడుకోబెట్టి ఏడుస్తుంటే మనకి ఇందులో ఏం తక్కువయింది? మనం ఏమైనా కనిపించిందా? లేదు. అది కూడా వినికిడి ద్వారానే తెలిసింది మనకి. దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని కదిపి లేవమని లేపి మనంత దాకా వెళ్తామా? వాడు వాళ్ళు ఫోనుల్లో మాట్లాడి ఫోనుల్లో చెప్పి ఆమె ఆమె ఆయన అట్లా చెప్పితే ఆ వినికిడి ద్వారా అలాగట అయ్యో ఇంతలోనే పోయాడమ్మా, రుణం తీరిపోయిందేంటో ఈ జీవితంతో రకరకాల మాటలు మాట్లాడుకుంటాం. తీరా వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఏం అనిపిస్తోంది? లేకుండా ఏం అనిపించట్లా, ఉన్నట్టుగానే ఉన్నాడు ఆయన. పడుకోబెట్టుకుని మరీ ఏడుస్తున్నారు, భగవద్గీత పారాయణ చేస్తున్నారు, భగవద్గీత చదువుతున్నారు, మరి భగవన్నామాన్ని చేస్తున్నారు. ఒక పక్కన ఏదో కాస్త వారంటే భ్రాంతి ఉన్నటువంటి వారందరూ కాస్త ఏడుస్తున్నారు, అమ్మమ్మ ఏడవకమ్మ, జీవుడు బాధపడతాడు, మళ్ళా అటు ఇటు కాకుండా పోతాడు, ఏడవకమ్మ, చక్క మంచిగా భగవంతుడు తలుచుకో, భగవత్ స్వరూపాన్ని పొందాడంటే ఆ భగవంతుడు చూసినవాడెవడు? చూసినవాడెవడు? భగవంతుడు అంటే ఎట్లా ఉంటాడు అంటే అన్నిటా ఉన్నవాడు భగవంతుడు, అంతటా ఉన్నవాడు భగవంతుడు, ఆ భగవతత్వాన్ని అనుభవించి వచ్చినటువంటి వాడు భగవంతుడు. భగవంతుడిని అనుభవిస్తూ మనకి నిర్ధారణగా మనకి బల్లగుది చెప్తారే వాడు భగవంతుడు, ఆమె భగవంతుడు, ఆయన భగవంతుడు, భగవంతుడు లేనిది ఎక్కడ అనేటువంటి గుర్తింపు మనం సాధించేంత వరకు సత్యాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు మనం సత్యం మనతోనే ఉందిగా, సత్యం మనకు భిన్నంగా ఉన్నదా? ఈ విషయాన్ని అమెరికాలో స్థానాల్లో మాట్లాడుతూ ఉంటే, ఇదే పాయింట్ మాట్లాడుతుంటే అప్పుడు పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్ వాళ్ళు వెంటనే, అమ్మ మీకు ఇన్విటేషన్ పంపిస్తాము, మీరు తప్పకుండా రావాలి. అన్ని మతాలు కలుస్తూ ఉంటాయి 5 సంవత్సరాలకొకసారి. అది చికాగోలో మొట్టమొదటిసారిగా వివేకానంద మహారాజు స్థాపన చేసినటువంటిది పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్. వాళ్ళు ఆ భగవంతుడు గురుదేవుల అనుగ్రహం కాకపోతే మనం ఏం చదువుకున్నాము, దేనికి పనికొస్తాం, నా వీపు నాకు కనిపించటల్లా, అలాంటి మన జీవితానికి ఇన్ని తిప్పుతున్నారు అంటే కేవలం గురుకృప, భగవద్ అనుగ్రహం. ఆ భగవంతుడు తలుచుకుంటే, గురునాథుడు తలుచుకుంటే గడ్డి పోత చేతనైనా ఏదైనా చేయించగలరు అన్నటువంటి దాన్ని నిర్ధారణ చేయడం కోసమే. వెంటనే అట్లా ఒక ఆయన వచ్చి, ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు, ఆయనతో పాటు వెనక కొంతమంది ఉన్నారు, ఆయన లీడరట. అమ్మ మీరు తప్పకుండా రావాలి, మీరు వచ్చి మీకు ఇన్విటేషన్ పంపిస్తాం, వచ్చి మీరు అక్కడ మీ భాషను నింపాలి. ఏమో భగవద్ అనుగ్రహం, గురువు అనుగ్రహం, మీ ప్రయత్నం మీరు చేయండి, తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. దానికి కూడా వారి ఇన్విటేషన్ రావడం, సమయానికి మేము ప్రయాణం అవడం, అనుకోకుండా నాకు యాక్సిడెంట్ అవడం, యాక్సిడెంట్ లో వెళ్లడేమో అని అనుకోవడం, కానీ ఆఖరి క్షణంలో పట్టు వీడకూడదన్న బృందావనం దగ్గర దండం పెట్టుకుని వీల్ చైర్లు తీసుకెళ్లారు ఫస్ట్ టైం. కానీ మనకు ఆనందానికి ఏమైనా లోపమైనదా? దేహాభిమానాన్ని పక్కన పెట్టి మనం కావలసినటువంటి కార్యక్రమానికి ముందు వెళ్తమే తప్ప వెనకడుగు వేసేది లేదు. జీవితము సత్యం గురించి మన ఇంక పోషిస్తున్నాడు భగవంతుడు. సత్యాన్ని అన్వేషించమని, సత్య దర్శనం చేయమని, సత్యము నీ స్వరూపమే ఉన్నదని అనేటువంటి గుర్తింపుని తీసుకురావడానికే భగవంతుడు మనకి ఇటువంటి అవకాశాన్ని తీసుకొస్తున్నాడు తప్ప, 3 సార్లు తిని 6 సార్లు వెళ్ళడానికి ప్రపంచంలో అన్ని చేసే పనే అది. మనకు కొత్తగా సంపాదించేది, కొత్తగా చేసేది ఏమున్నది? ఎందరెందరో మహానుభావులు, మహాత్ములు అటువంటి సత్య దర్శనులై సత్యాన్ని వారు అనుభవిస్తూ మనకి కొల్లలిలా పారబోశారు మన భారతావనిలో ఎక్కువగా. మరి పారబోస్తే మన వెతుకు అక్కర్లా, ఏది దాన్ని ఏరుకుంటే చాలు, ఎలా చెయ్యాలా, దాని గురించి ఎలా పాడుకోవాలా, ఎలా పద్యాలు చదవాలని మనం ఇంకా ఏం చేయక్కర్లేదు. వారు కుప్పలు కుప్పలు పెట్టి చెట్టారు, అందులోంచి మనకు కావాల్సినవన్నీ ఏరుకుని హాయిగా ఆనందంగా ఉండడం. అందుకనే మన మనస్సును ఎప్పుడు కూడా సత్యమైనటువంటి విషయంతో మిళితమై ఉన్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ధ్యాయతో విషయాను పుంస సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రవశ్యతి. భగవద్గీత చెప్తోంది 2వ అధ్యాయంలో. భగవానుడు కూడా అర్జునుడు ప్రార్థించినటువంటి ప్రార్థనకి ఆయన ఎంత పరమానుగ్రహం చూపించాడండి. జగద్గురుదేవులు వచ్చిన వాళ్ళు ఇలా కూర్చోవచ్చమ్మా, ఇలా ముందు కూర్చోవచ్చు, అమ్మఒళ్ళో కూర్చున్నా ఏమనుకోదు, అందుకనే ఒక ఎంత గాయం ఇచ్చారు బ్రహ్మాండంగా. నువ్వు డిస్టర్బ్ అవ్వకు, చాలా మంది డిస్టర్బెన్స్ అయిపోతుంది, వచ్చిన వాళ్ళు ఇటు కూర్చుంటారు, గుమ్మాలి దగ్గరే ఉన్నాం మేము, మీరు కదలకండి, మీరు కదిలితే నేను కదులుతా ఇక్కడ. అందుకని వచ్చిన వాళ్ళందరినీ ఇటు పంపించేయమ్మా, అమ్మగారు మీరు ఇటు పంపించేయండి, కూర్చోండి అమ్మా అనండి, కూర్చోమ్మా మీరు కూర్చోండి, బాగా ఇటు కూర్చో, చక్కగా స్తంభానికి కూర్చో, పెద్దమ్మ కూర్చోండి ఈ స్తంభాని దగ్గర కూర్చో, పెద్దవారు కదా. ఎక్కడున్నాం మనం? పుంస ధ్యాయతో విషయాన్ సంగస్తేషు ఉపజాయతే. ఎవరైతే పురుషుడైనప్పటికీ ఏమైనా కూడా ఎవరైతే విషయాదులతో ధ్యాస కలిగి వాటి యొక్క సంఘం జరుగుతుందో ఆ విషయాదుల యొక్క సంఘం అంచేత ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామ. ఆ విషయాదుల యొక్క సంఘం అంచేత ఏమండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అండి, మేము కూడా ఈ ఊళ్ళో ఉండగా మా చిన్నతనంలో అండి చాలా మంది అక్కలు అందరూ కూడా ఏకాదశి చేస్తుండేవారు. మామూలుగా ఏంటంటే వినికిడి చేత అందరూ చేస్తూ ఉంటే కూడా చేయడం అలవాటు అవుతుంది. అలాగే నేను కూడా వాళ్ళతో పాటుగా ముందు నుంచి కొంచెం ఈ ధ్యాస ఉన్నదేమో, ఉపవాసాలు కూడా అలవాటు ఉన్నాయి కనుక ఏకాదశి ఉపవాసం అయితే బాగానే చేసేవాళ్ళం, చేసేదాన్ని. ఇంట్లో ఒక్కదానే కదండి, మా అమ్మ నాన్నగారు నేను ఒక్కదానే, అయితే ఉపవాసం అయితే చేసేదాన్ని. మరి జాగరణ చేయాలే, ఏమండి బాగా ఎక్కువగా తిన్నా నిద్ర వస్తుంది, అసలు తినకపోయినా నిద్ర వస్తుందండి. ఈ తినకపోతే వచ్చే నిద్ర నీరస నిద్ర, బాగా తింటే వచ్చే నిద్ర సోమరిపోతు నిద్ర, సోమరిపోతు నిద్ర. మనకి అనుభవమే అందరికీ, అది వేరే చెప్పాలా. ఒక ముద్ద ఎక్కువైతే బ్రహ్మాండమే నిద్ర వస్తుంది, ఒక ముద్ద తక్కువైతే తోటకూర కాడలాగా వేలాడిపోతాం. మన బ్రతికంతే కదా, అది ముఖమార్థం మనం అనుభవించేదేది. అయితే ఇప్పుడు రాత్రిపూట మరి జాగరణ చేయాలి, మరి ఇక చేస్తాం భీష్మేకాదశి. ఏమండి భీష్మేకాదశి అంటే గీతా జయంతి, అదే గీతా జయంతి అంతే కదా. వచ్చేసరికి భీష్మేకాదశి వేరు, గీతా జయంతి వేరు. గీతా జయంతి గీత పారాయణ చేయాలి. వచ్చి ఏం చేశాను, గీత పారాయణ చేయాలి అని పెట్టుకున్నాను. ఇక అందులో పుస్తకం ముందు పెట్టుకుంటే ఆహా ఇనప గజ్జల తల్లి చూడండి ఎంత బాగా వస్తుందో. పుస్తకం చేతిలోనే ఉంటుంది కానీ మనం మాత్రం ఎక్కడుంటాం, తల వాలిపోయి ఉంటుంది. అబ్బా బ్రహ్మాండంగా వస్తుంది నిద్ర. ఇలా కాదనుకున్నాను, మళ్ళా వజ్రాసనం మీద కూర్చున్నాను, లాభం లేదు. అప్పుడు నుంచున్నాను, నుంచుంటే పుస్తకం చేతిలోంచి పడడం మొదలుపెట్టింది. అప్పుడు ఇప్పుడు ఎంతవరకు చదివానో కూడా గుర్తుండదు. అప్పుడు ఇక చూసుకోండి మన పని, ఎంతసేపు మొదలు పెట్టడం, కొంత చదవడం, నిద్రతో పుస్తకం పడిపోవడం, మళ్ళా తీసుకోవడం, ఇంతకీ గీత పద్యం చేయాలి, ఇలా అయితే ఎప్పటికి పూర్తి చేస్తాం. ఇంకా లాభం లేదు. ఒక ఏకాదశి ఇలా జరిగింది, ఇంకా రెండో ఇంకో తర్వాత ఏకాదశి వచ్చింది. మా ఇంటి పక్క మా బాలక్కని వీళ్ళందరూ వాళ్ళు కూడా ఏదో ఒకసారి ఏకాదశి చేసేవాడు పార్వతక్కని. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆవిడ పార్వతమ్మ గారు, అమ్మ ఆ పార్వతక్కని ఏకాదశి చేసేవాడు. చేస్తే వాళ్ళందరూ సినిమాకి వెళ్తున్నారు, సెకండ్ షో సినిమాకి. భలే బాగుంది కదా, నేను కలిశాను వాళ్ళతో పాటు కలిసి గవగవా అబ్బా ఇంకేమి హాయిగా, రాత్రి బ్రహ్మాండంగా గడిచిపోతుంది అని ఆ రెండో జామ అప్పుడు కదా సెకండ్ షో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాం? ఆ చివర అక్కడుండి అది కాశీ గారు ఎవరో ఉంటారు, వాళ్ళ ఏదో సినిమా హాల్, ఆ సినిమాకి వెళ్ళాను. సెకండ్ షో సినిమా చూసావు బా, కష్టం లేకుండా ఏకాదశి గడిచిపోయిందండి. ఇక ప్రొద్దుటే ఏం తెలుస్తోంది? మొట్టమొదటే ఇంత నిద్ర తెలుస్తోంది, ఇంత ఈ ప్రపంచం తెలుస్తోంది. తెలిసినప్పుడు నాకేం తెలుస్తోంది? రేపు ప్రొద్దుటే ఏకాదశి మరుసటి రోజే ప్రొద్దుటే అమ్మయ్యా తెల్లారి తెల్లవారుజామునే కాస్త దీపం పెట్టేసుకుని తెల్లవారగానే ఒక అతిథిని పిలిచి కాస్త ఇది ద్వాదశ పారాయణ వారికి కాస్త స్వయం పాకము కాస్త భోజనమో పెట్టి మనం భోజనం చేస్తే అమ్మయ్యా అక్కడికి ఏకాదశి వ్రతం పూర్తయిపోయింది కదా. ఎంత తేలిగ్గా అయిపోయిందో ఆసారి, చాలా బాగా తేలిగ్గా అయింది. నేను తేలిగ్గా అయింది అనుకున్నానే తప్ప గురుదేవులు ఇదంతా చూస్తున్నారని మాత్రం ఆయన అసలు ఆయన్ని చూడలే. స్వామివారు ఆ తర్వాత తిరుపతి తీసుకెళ్లారండి, గురుదేవులు తిరుపతి తీసుకువెళ్లారు. ఒక్కొక్కసారి తిరుపతి వెళ్ళినప్పుడల్లా గురుదేవులు ఒకసారి 15 రోజులు, ఒకసారి 11 రోజులు, ఒకసారి వారం రోజులకి తగ్గకుండా ఎప్పుడూ లేవు, వారం పైనే ఉన్నంత. తిరుపతిలో ఎట్లాగంటే తెల్లవారుజాము 1 గంటన్నరకు స్నానం చేసి లైన్లో సుప్రభాత సేవకి వెళితే అందరికన్నా ముందెళ్ళాలి, మళ్ళా సుప్రభాతం మనం ముందు నుంచోవాలి కదా. వెళితే ఇక నిరంతరము భగవన్ నామస్మరణ. తిరిగి వచ్చిన తర్వాత మనం ఏమేం చేశామో, ఏమేమి ఆలోచించామో, ఎంత ఇకలెక్కల పక్కపక్కలు చేశామో, ఆ లైన్లో నుంచి ఇంటి దగ్గర ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి గురుదేవులు ఇది అలాగ కంటికి కట్టినట్టు చెప్తుండేవారు. ఇక చూడండి ఎంత జాగ్రత్తగా ఉండాలో మన ప్రవర్తన. అలాగ నవ్వుతూ కవ్విస్తూ మాట్లాడుతూ గురుదేవులు అన్నారు, పాపం ఏకాదశి వ్రతం చేస్తుంది ఈవిడా, పాపం నీరు పుట్టినా ఎక్కడ దోషం వస్తుందోనని ఎండ పెట్టి పెట్టి రాత్రిపూట అయ్యేసరికి ఆ నిద్ర అనేటువంటి దాన్ని త్యాగం చేయలేక దానిని హరించుకోలేక పాపం ఈవిడ సెకండ్ షో సినిమాకి వెళ్తుందండి ఇంత వ్రతం చేసి అన్నారు. అంటే ముందర అనగానే నాకేమో అనిపించలే, నిజమే సినిమా వెళ్ళాను కదా, మరి ఇంత చేసినప్పుడు అంత సినిమాకి వెళితే పుణ్యం వస్తుందా? మరి నీ మనసు ఏమవుతుంది? కథలో కథతో రంజింపబడుతోంది నీకు అక్కడ. దేవుడు కథే కావచ్చు, దేవుడి కథే మళ్ళా దేవుడు సినిమా. అదే నువ్వు ఈ నిద్రను కూడా ఎలాగైతే ఆకలిని త్యాగం చేశావో నిద్రను కూడా నువ్వు త్యాగం చేసినప్పుడు అదేమవుతుంది? అంబరీషుడు ఎక్కడికి వెళ్లి చేయలే ఏకాదశి వ్రతం. అంబరీషుడు ఏకాదశి వ్రతం ఎట్లా చేశాడు? మహారాజయ్యుండి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏకాదశి వ్రతం చేయించాడు. చేయించినప్పుడు ఇలా నిద్ర కోసం ఎటు ప్రయత్నం చేయాలా, ఏ మూలకు వెళ్లాలా, ఇంకొక చోటకి వెళ్లాలా, ఇంకొక దాన్ని చూడాలా అని దీనికోసం ఎదురు చూశాడా? సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగులి చింతామృతాస్వాద సంధానుండే మన చిన్నేత ద్విశ్వమున్ భూరా. నారాయణి యొక్క నిరంతర పాద అర్చనతో మర్చిపోయాడా? తప్పైపోయింది, ఉత్తరే తప్పైపోయిందని చెప్పుకుంటావా? నుంచున్నాను, లెంపలు వేసుకున్నాను, ఇక ఎప్పుడు అట్లాంటి తప్పు చేయను. నిన్ను ఏకాదశి ఆ ఉపవాసం ఎవరు చేయమన్నారు? దేవుడు ఎండబెట్టమన్నాడా? ఆ తర్వాత ఇవన్నీ చేయమన్నాడా? నీకు నీవు ఆశ్రయించిన గురుదేవులు ఏ విధంగా చెబుతున్నారో ఆ విధంగా నడుచుకోసారు నీకు అమేస్తాను చేరతావు. అంత దయాప్రభు అండి, ఎప్పుడు ఎండబెట్టల, కడుపు చూసి హృదయం ఎతికేవారండి. ఎవరొచ్చినా సాధన కోసం ముందర కడుపు చూసి, కడుపు కన్న తల్లి కూడా అలా చూడదండి. స్వామివారి సన్నిధికి వస్తే కొత్త వారు వచ్చినా నాకు ఆశ్చర్యం వేసేది, ఎంత దూరం నుంచి వస్తే ముందర వారు తిన్నారో లేదో, వారితే ఒకవేళ వారికి కింద రెడీగా లేకపోతే ఇగో నాకన్నా తీసుకొచ్చి తీసుకువెళ్ళి ముందర వారికి పెట్టండి, పెట్టిన తర్వాత అప్పుడు వారిని మాట్లాడి పంపిస్తాను అంటుండేవారు. ఏమండి ఆ మహాత్ముల దగ్గర మనం ఎంత నేర్చుకుంటే మాత్రం ఇంకెంతెంత ఉండిపోతుందో. ఎందుకంటే స్వానుభవమై ఉండాలి, ఇది దోషమని కాదు. మనం చేసేటువంటి ఒక వ్రత దీక్షకి ఇతర ప్రపంచ దృష్టికి మనం దీనికి లొంగుతున్నాము, దీని చేత లొంగట్లేదని కాదు. ఆవేదనతో ఉన్నటువంటి వాడికి కాలాన్ని కూడా మరిచి ఉండగలుగుతాడు. దాని సత్యం అట్లా గుర్తింపు చేశారు గురుదేవ్. సత్సంగం అంటే ఏంటి? ఇప్పుడు నిరంతరము సత్యముతో మనం ఉన్నాం అనేటువంటి నిజాన్ని మనం సర్వకాల సర్వావస్థలు ఎందు గుర్తించి అందులో ఉన్నటువంటి ఆ సత్యం ఎవరై ఉన్నారు? మనం ఆశ్రయించిన ప్రభు అండి, మనం నమ్మిన గురువు ఆకండి, గురుదేవుని యొక్క మధురమైనటువంటి అమృతమైన బోధండి. నిరంతరము చక్కగా విచారణ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సత్యముతోనే ఉంటాం, సత్యముతోనే ప్రకాశిస్తూ ఉంటాం, సత్యమునే నడుచుకుంటూ ఉంటాం, సత్యమునే మాట్లాడగలుగుతాం. సత్యానికి భిన్నంగా ఉంటామా మనం? సత్సంగం ఎక్కడుందండి? కొన్ని రోజులు చేస్తేనే సత్సంగమైందా? లేకపోతే మనం నిరంతరము సత్యముతోనే సత్సంగం చేస్తున్నామా? అందుకని దానితో కాకుండా ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు, ఎవరైతే విషయాదులతో స్నేహం చేస్తూ ఉంటారో వారికి సంగస్తేషూపజాయతే, ఆ సంగమం చేత సంగాత్సం జాయతే కామః. ఆ సంగమం చేత ఏమొస్తుంది? కోరిక వస్తుంది. కామః కామాత్ క్రోధోభిజాయతే. ఆ కోరిక తీరకపోతే ఏమొస్తుంది? క్రోధోభిజాయతే, కోపం వస్తుంది. కోపం వస్తుంది కామాత్ క్రోధోభిజాయతే, కోపం వస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహ, క్రోధము ద్వారా, క్రోధము వలన మరొకటి ఏమొస్తుంది? మోహం కాదు, సమ్మోహం వస్తుంది. క్రోధం ద్వారా సమ్మోహం వస్తుంది. ఏమైనా సరే నేను దాన్ని పొంది తీరాలి. చూసుకో, నేను పొందకపోతే నేను ఫలానా కాదంటూ ఉంటాడు. ఏంటి పొందేది? ఈ బాహ్య విషయాదుల్లో పట్టుదలలోను ఈ కక్షలే సాధించేది. దాన్ని మన మీద మనం సాధించుకుంటే మన జీవితం ఉద్ధరింపబడుతుంది, మన జీవితము ఉద్ధరింపబడుతుంది. ఆ పట్టుదల మన మీద సమ్మోహ, ఆ కోరిక మీద బలవత్తరమైనటువంటి ఇంకా మోహం కలిగి ఉండడం. సమూహ స్మృతి విభ్రమ, విషయాదుల మార్గం ఈ విధంగా ఉంటుంది. ప్రపంచంలో ఇలా గుర్తించరు కానీ చాలా మంది అనుభవిస్తూ ఉంటాం మనం ఇటువంటిది. సమూహ స్మృతి విభ్రమ, ఉన్న బుద్ధి పోతుంది, స్మృతి పోతుంది. స్మృతిభ్రంశాత్ బుద్ధి నాశ, బుద్ధి పోతుంది. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి, పడిపోతారు. ఇది ఎటువైపు వెళితే విషయాన్ సంగస్తే ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతి. విషయాదులతో సంగమం చేస్తే ఆ ధ్యాసతో ఉంటే ఇటువంటి దుఃఖం లభిస్తోంది. ఎవరైతే సత్సంగం అనేటువంటి దానికి అలవాటు పడి అటువైపుకి మగ్గుతారో అదేమవుతుంది? ఈ కామము భక్తి కామంగా మారుతుంది. ముందర ఈ కామము భక్తి కామంగా మారుతుంది. అలనాడు గోపికులు వాళ్ళందరూ ఏం చేశారండి? గోపికులు వారందరూ ఏం చేశారు? కృష్ణుని భక్తి కలిగినటువంటి వారితో సహవాసం చేశారు. అది ఏమో, ఇది ఏమో అనేటువంటి కొంచెం చిన్న చిన్న విమర్శలు, చిన్న చిన్నటువంటి డౌట్స్, సందేహాలు ఉన్నప్పటికీ ఒక సజ్జన సాంగత్యం రాధాదేవితో, రాధమ్మ తల్లితో సహవాసం చేసి ఆ వెనకాల ఉండి రాధమ్మను చూస్తూ ఉంటే, రాధమ్మ భక్తి ఎటువంటి భక్తి? కృష్ణునికి విడదీయరానటువంటి భక్తి. కృష్ణుడు ఒక దేవుడు ఉన్నాడు అంటే ఆ దేవుడి యొక్క దివ్యత్వాన్ని పుణిగి పుచ్చుకున్నటువంటిది రాధమ్మ తల్లి. దేవుడి యొక్క దివ్యత్వాన్ని, దేవుడు దేవుడే ఎప్పుడు, కానీ ఆ దివ్యత్వాన్ని తాను అనుభవించితే అదేమవుతుంది? ఏకత్వం సిద్ధిస్తోంది. కృష్ణుడు ఒకనాడు అనుకున్నాడట, అందులో కృష్ణ 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 అని చాలా ఆనందపడుతున్నారు. బా, ఆ పేర్లో అంత గొప్పతనం ఉందా అనుకున్నట్టు ఆయన. చూడండి అక్కడ ఎంత బాగా చెప్తారంటే, కృష్ణనామంలో కృష్ణ కృష్ణ గోపాల జనార్దన, కృష్ణ కృష్ణ గోపాల జనార్దన, కృష్ణ కృష్ణ గోపాల జనార్దన, కృష్ణ కృష్ణ గోపాల జనార్దన, వాసుదేవా ముకుంద దామోదర, వాసుదేవా ముకుంద, వాసుదేవా ముకుంద దామోదర, వాసుదేవా ముకుంద దామోదర,
కృష్ణ గోపాల జనార్దన కృష్ణ కృష్ణ గోపాల జనార్దన వాసుదేవా ముకుంద దామోదరా వాసుదేవా
ఒకసారి అందరూ రోడ్డు తిరిగి పాడండి ఎంత ఆనందంగా ఉంటుంది వాసుదేవా వాసుదేవా ముకుంద జనార్దన వాసుదేవా కృష్ణ కృష్ణ గోపాల జనార్దన కృష్ణ కృష్ణ గోపాల రాధే కృష్ణ గోపాల కృష్ణ రాధే కృష్ణ గోపాల రాధే కృష్ణ గోపాల కృష్ణ రాధే కృష్ణ గోపాల కృష్ణ గోపాల గోవింద పాయి ముకుంద పాయి ముకుంద మాం పాయి ముకుంద కృష్ణ కృష్ణ గోపాల జనార్దన కృష్ణ కృష్ణ గోపాల రే కృష్ణ కృష్ణ గోపాల జనార్దన కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ గోపాల జనార్దన కృష్ణ కృష్ణ గోపాల హరే కృష్ణ కృష్ణ గోపాల జనార్దన కృష్ణ కృష్ణ గోపాల హరే కృష్ణ కృష్ణ గోపాల జనార్దన కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ గోపాల హరే కృష్ణ కృష్ణ గోపాల హరే కృష్ణ కృష్ణ వాసుదేవా 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 వాసుదేవ జై సద్గురు మహారాజ్ కి ఎంత బాగుందండి ఎవరి గురించి అండి పాడుకున్నది మనకేమన్నా భిన్నంగా ఉన్నాడా దేవుడు మనకి భిన్నంగా ఉంటే మనం ఒప్పుకుంటామండి ఆయన ఆయనకి ఎలా తోస్తుందండి మనకి భిన్నంగా దేవుడే కనుకుంటే ఆయనకి ఎలా తోస్తుందండి ఆయన ఒక్కడే ఉంటాడా ఏడుకొండల మీదను అన్నవరంలోనూ మన గుళ్ళల్లోనూ గోపురాల్లోనూ పాపం అస్సలు తెలియని పిచ్చి ఆయన ఒక్క పిచ్చిమొండి అంటాను నేను మీరేమనుకోకండి ఎందుకంటే ఏమనుకున్నా ముద్దు తీరదండి ఏమనుకున్నా ముద్దు తీరదు అందుకని ఆ ప్రభువుని అలా పిలుచుకుని ఆనందంగా చక్క వల్లాడుతుంటే కృష్ణయ్య అనుకున్నాక అందరూ నన్ను తలుచుకుని ఇంతలాగా ఆనందపడిపోతున్నారు నా పేరులో అంత గొప్పతనం ఉందా అనుకున్నాడు నా పేరులో అంత గొప్పతనం ఉందా అదేదో చూడాలనుకుని ఆ కృష్ణయ్యే ప్రకృతిగా మళ్ళా రాధావతారం ఎత్తాడండి కృష్ణయ్యే మళ్ళా తనే మళ్ళా రాధావతారం ఎత్తి ఆ కృష్ణనామాన్ని మనకి అందించాడన్నమాట. ఇలా చెయ్యాలి, ఇలా సేవించుకోవాలి, ఇలా మైమరిచిపోవాలి. గులాబీ పుష్పం కోసేసి తుంచేసి తీసుకొచ్చి అక్కడ పెట్టడమే కాదు, చెట్టునున్న ఆకు పువ్వు మొగ్గ అన్ని కూడా కృష్ణ స్వరూపంతో ప్రకాశిస్తున్నాయి. వాళ్ళు ఏ టీవీ చూసారండి? కరెంటు పోయే మనలాంటి టీవీలే. కరెంటు పోతే అది పోతుంది, పాడైపోతే పోతుంది, వాళ్ళు ఏ కార్యక్రమం వేస్తే అది వస్తుంది, మనకు కావాల్సింది రాదు అందులో. అలాంటి టీవీలు సార్ వాళ్ళు. అప్పుడు ఇలాంటి టీవీలు ఎక్కడున్నాయి? పాడైపోయే టీవీలు లేవు. ఆదమ్మ తల్లి, గోపికలు, గోపాలు వీళ్ళందరూ చూసిన టీవీ అది. అక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క టీవీ. ఏం టీవీ సార్? కృష్ణ టీవీ సార్. వాళ్ళు కృష్ణ టీవీ చూశారు. కృష్ణ టీవీ చూసేసరికి వారికి, అందుకనే ఆవు పదువు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉండిపోయారు. అక్కడ ఉండిపోతే అప్పుడు ఆవులు తన్నేవి కాదు, పాలు ఇవ్వకుండా మనం పాలు పెట్టకుండా అక్కడ ఉంటే ఎంతసేపు ఉంటుంది? ఒక తన్ను తంతుంది మన ఉత్తరే కూర్చుంటే. అక్కడ ఆవుకు కూడా తెలిసిదట, ఆవు తన్నేది కాదట. ఎందుకని? ఆవుకి కూడా ఈ గోపికల్లో కృష్ణుడు కనిపించేవాడు, ఆ పాల భాండంలో కృష్ణుడు కనిపించేవాడు, పొదుగులో కృష్ణుడు కనిపించేవాడు. సర్వం కృష్ణమయం. రే రే సర్వం బ్రహ్మమయం, రే రే సర్వం బ్రహ్మమయం, రే రే సర్వం బ్రహ్మమయం, రే రే సర్వం బ్రహ్మమయం, రే రే సర్వం బ్రహ్మమయం. కిం వచనీయో కిమవచనీయో, కిం వచనీయం కిమవచనీయో, కిం వచనీయో కిమవచనీయో, కిం వచనీయో కిమవచనీయో, కిం రచనీయం కిమరచనీయో, కిం రచనీయో కిమరచనీయో, కిం రచనీయో కిమరచనీయో, కిం రచనీయం కిమరచనీయో, సర్వం బ్రహ్మమయం. రే రే సర్వం బ్రహ్మమయం, రే రే సర్వం బ్రహ్మమయం. కిం భజనీయో కిమభజనీయో, కిం భజనీయో కిమభజనీయో, కిం భజనీయో కిమభజనీయో, కిం భజనీయో కిమభజనీయో, కిం భోక్తవ్యం కిమభోక్తవ్యం, కిం భోక్తవ్యం కిమభోక్తవ్యం, కిం భోక్తవ్యం కిమభోక్తవ్యం, సర్వం బ్రహ్మమయం. రే రే సర్వం బ్రహ్మమయం, సర్వత్ర సదా హంస ధ్యానో, సర్వత్ర సదా హంస ధ్యానో, సర్వత్ర సదా హంస ధ్యానో, సర్వత్ర సదా హంస ధ్యానో.
భోక్తవ్యం సర్వం బ్రహ్మమయం రే సర్వం బ్రహ్మ.
ఎలా ఉంటుందండి? కళ్ళకి అద్దాలు పెట్టుకున్నాం, పచ్చద్దాలు పెట్టుకున్నాం, మనకి ఇగో ఏమీ లేని ప్రపంచంలో ఉన్న మనకే ఈ కంటికి, ఇగో ఈ గోడకల్ లాంటి కంటికి ఒక రంగద్దం పెట్టుకుంటేనే మనము పచ్చగా కనిపిస్తాం, అందరూ పచ్చగా కనిపిస్తున్నారు. ఈ కంటికి ఈ అద్దాలతోనే వాళ్ళేం పెట్టుకున్నారు, కళ్ళల్లోనే కృష్ణుడు పెట్టుకున్నారు, కళ్ళల్లోనే కృష్ణుడు పెట్టుకున్నారు, బ్రహ్మ వస్తువుని పెట్టుకున్నారు. పెట్టుకునేసరికి అంతా కృష్ణ పరబ్రహ్మే, ఇంకేం కనిపిస్తుంది అక్కడ? అంటే వారి వారి స్వధర్మాలను ఏమైనా మర్చిపోయారా? పంపించేవాడట కృష్ణయ్య. అందరూ గబగబా మురళీనాథం విని గబగబా పరిగెత్తి వెళ్తే కృష్ణయ్య దగ్గరికి, కృష్ణయ్య అన్నాడు, ఏమర్రా ఇలా వచ్చేశారు, వేళ కాని వేళ, బాగుంటుందా పద్ధత ఇది గృహస్థులై ఉండి? వెళ్ళండి వెళ్ళండి పోండి, మేము ఇళ్ళకి వెళ్ళిపోండి, మేము స్వధర్మాలన్నీ చేసుకోండి, అలా ఎప్పుడు పడితే అప్పుడు రాకండి. ప్రపంచం ఏమనుకుంటుందో తెలుసా? ఏమయ్యా ప్రపంచం ఏదో అనుకుంటా మాకేంటా? మాకు కావలసింది నువ్వు, నువ్వు పరబ్రహ్మ స్వరూపానివి కాబట్టి నీ తత్వం కావాలి మాకు. నువ్వు తత్వాన్ని గుర్తింపజేసేటువంటి వాడి కాబట్టి నిన్ను విడిచి మేము ఉండలేమయ్యా. అంటే అందుకని కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, అన్నిటిలోనూ కృష్ణ పరబ్రహ్మ అనే చైతన్యాన్ని దర్శింపచేశాడు. ఆవేదనతో ఉన్నటువంటి వాళ్ళకి దర్శింపచేశాడు. ఆ దర్శనంత ఎట్లా ఉంది వాళ్ళకి? అన్ని పనులు వాటంతా అవే అయిపోతున్నాయి. పెట్టినటువంటి కవం దానంతా అదే మధ్య చిరుగుతోంది, దానంతా అదే వెన్న వస్తోంది, దానంతా అదే వెన్న. ఏమిటంటే వెన్న చూస్తే అబ్బా నా కృష్ణ ఎంత ఇష్టంగా తింటున్నాడు, ఇందులో చాలా భక్తి తత్వం ఉంటుంది. పాలు మన ఇంట్లో కూడా ఉంటాయి, పాలు చూడండి, పాలు పెరుగు కావాలంటే ఏం చేస్తాం? కాచి ముందల పాలు కాయబడతాయి, కాచిన తర్వాత అది తోడు పెట్టాలంటే ఏమేస్తాం? అందులో తోడేస్తాం. ఎంత వేస్తాం? గ్లాసుడు పాలకి ఒక చెంబుడు పెరిగేస్తామా, చెంబుడు మజ్జిగ వస్తామా, ఎంత వేస్తాం? కొంతమంది అయితే చీపురు పుల్ల అందులో పెట్టి ఇందులో పెడతారు, ఒక చుక్క వేస్తారంతే. ఆ చుక్క వేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? ఒక చోటే పెడతారు. ఒక చోట పెట్టేసరికి ఏమవుతోంది? కొన్ని గంటలకి, మూడు నాలుగు గంటలకి మనం చూసేసరికి ఏమవుతోంది? పాలు అనబడటల్లా అవి. ఏమనబడుతోంది? పెరుగు అనబడుతుంది. పాలు అనబడలే, పెరుగు అనబడుతోంది. పెరుగు అనబడినటువంటి ఆ పెరుగుని ఇంకా ఇంకా సాధన పెరుగుతోంది. ఆ పెరుగుని కాస్త మరిన్ని మామూలు నీళ్లు నారాయణ స్వరూపాన్ని పోసి దాన్ని ఒక కవం వేసి చిలుకుతున్నామండి. చిలికేసరికి ఎలా చిలికితే? ఒకసారి ఇటు తిప్పి ఒక పని చేసుకొచ్చి మరొకసారి ఇటు తిప్పి మరొక పని చేస్తే మనకి వెన్న పూస పడుతుందా? పడితే ఎలా పడుతుంది అది? ఆపకుండా. నేను ఇళ్ళో ఈ ఊళ్ళో ఉన్నప్పుడు ఆ పనులన్నీ కూడా, ఆ సేవలన్నీ చేసామండి ఇంట్లో. ఎందుకంటే మనం కూడా అందులో మరి పాడుండేది మనకి, మరి మరి ఇంట్లో మనమే కదా ఒక్కలమే పని చేసుకోవాలి. ఎప్పుడు కూర్చోవడం అలవాట్లేదు. అయ్యే మరి దొడ్లు అల్లుకునేదాన్ని, పిడకలు చేశాను, గోడలు అల్లుకున్నాను, ముగ్గులు పెట్టుకున్నాను. మరి మన వాళ్ళంతా చారికలు తీసేవాళ్ళు, వాళ్ళతో పాటు చారికలు అవన్నీ ఇక్కడ ప్రాక్టీస్ ఇచ్చారన్నమాట ట్రైనింగ్ గురుదేవులు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గబగబా వేసేసుకుంటాం మనం. అమెరికా వెళ్ళినా ఇవి వేయాల్సిందే, అలకటం ఉండదు కానీ ముగ్గు మాత్రం ఉంటుంది. కాకపోతే అక్కడ ముగ్గులు వేరుగా ఉంటాయి. ఇక్కడి నుంచి ముగ్గు కూడా ఏం తీసుకెళ్తాం? కాస్త బియ్యపిండి వేస్తాం. అక్కడ ఎక్కడికి వెళ్ళినా మన సాంప్రదాయము సాంప్రదాయమే పవిత్రతనిచ్చేటువంటిది. గుమ్మం మీద ఎందుకు ముగ్గేస్తున్నామంటే సూక్ష్మజీవులకి ఆహారం అక్కడ, అంత భూత తృప్తిని మన సాంప్రదాయం మనకి గుర్తింపజేస్తుంది. మరి పసుపు ఎందుకు రాస్తున్నావంటే నువ్వు అక్కడే ఆ బియ్యపిండిని దాన్ని అనుభవిస్తూ ఉండు, కానీ పసుపు గుమ్మం దాటి లోపలికి రాకు అని యాంటీబయాటిక్. ఇది పసుపును దాటి పశువుకి పురుగులు వాసన కూడా వారికి పడదు. అప్పుడు ఇంట్లో పురుగులు ఎలా వస్తాయి? పరిశుద్ధత పవిత్రత వాటికి ఇచ్చే స్థానం వాటిది, మనకుండే స్థానం మనది. దేవుడి దగ్గర కూడా అది, తులసమ్మ దగ్గర కూడా అది. అంతే కదా అని తులసమ్మ దగ్గరికి వెళ్ళి పసుపు కుంకాలు పూజ చేస్తే పుణ్యం వస్తుంది కదా అని ఆ మొదట్లో కాస్త ఒక సోలెడు పసుపు సోలెడు కుంకుమ చేసామనుకోండి, నాలుగు రోజుల తర్వాత అమ్మగారు ఎలా ఉంటారు? నీ పాలిన పడి నాకు స్థితి వచ్చిందని తలవాలుస్తుంది. దేనికి ఎట్లా చేయాలో అలా చేసే పద్ధతిని మన పెద్దలు నేర్పించారు మనకి. అందుకని ఆ అమ్మ తల్లిలో, ఆ తులసమ్మ తల్లిలో పోయాల్సింది నారాయణ తీర్థమే. ఈ ముగ్గంతా వేయాల్సింది కుప్పటికి ముందే కిందే. ఇంకా కావాలంటే ఆ పసుపు కుంకుమ గంధము కొంచెం ఆ కొమ్మలికి అతుక్కోవచ్చు, కానీ మొదట్లో వేయకూడదు. ఎంత ఉన్నదో దీనికంతా కూడా, ప్రతిదీ కూడా లక్ష్యం. లక్ష్యంతో చేస్తేనే మనకి న్యాయం, సత్యం, ధర్మం అనేటువంటిది నిలబడుతుంది. అందుకని రామచింతన కూడా మనకి ఎలా చెప్పారంటే, తెలిసి రామచింతనతో నామము, తెలిసి రామచింతనతో నామము, తెలిసి రామచింతనతో నామము, తెలిసి రామచింతనతో నామము చేయవే ఓ మనసా, తెలిసి రామచింతనతో నామము చేయవే ఓ మనసా, తెలిసి రామచింతనతో నామము. సూక్ష్మంగా చాలు మనం అన్ని పాటలు పడుకుంటే ఏకాహాలు సప్తాహాలు చాలు. అందుకనేంటి, తెలిసి రామచింతనతో నామం చేయాలి, తెలిసి చేయాలి. తెలిసి చేస్తే పని, తెలిసి చేస్తే ఎలా ఉంటుందండి పని, తెలిసి చేస్తే అందంగా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు మనకు వచ్చినా రాకపోయినా మనం చేసిందే గొప్ప పని అనుకుని ఎవరన్నా చెప్పితే వినరు. అది నామోష్ట దేహాభిమాన లక్షణం అన్నాడు. అది దేహాభిమాన లక్షణతో నేను చేసిందే గొప్ప పని నువ్వు చెప్పితే వినకూడదు. తెలుసుకోవాలి, తెలుస్తుంది ఆవిడికి, వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఏంటంటే వెంటనే ఒప్పుకుంటే అదేదో అక్కడికి మనం చిన్నగా అయిపోతామని అహంకారం, అది ఏదో కించిజ్ఞత్వం చెందుతామని ఒక అహంకారం ఏర్పడుతుంది. ఇదంతా దేహభావనతో వచ్చేటువంటి వాసనలే. కానీ మహాత్ముల సన్నిధిలో మహాత్ములు మనకి నేర్పించింది ఏంటంటే, నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది, సృష్టి బోళ్ళంత నేర్పుతోంది. గురుదేవులు అన్నిటితో చేరి అన్నిటిలోనూ చేరి ఎన్నెన్నో నేర్పిస్తున్నారు, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తప్పకుండా నేర్చుకోవాలి, ఇంకా కొంచెం ముందుకెదుగుదాం. అబ్బా ఎంత మంచి మాట చెప్పారండి. అనుకుని కనుక ముందుకు వెళితే అక్కడ చెప్పిన వారికి ఆనందం అవుతుంది, మన పని కూడా హాయిగా అందంగా తృప్తిగా ఉంటుంది. అందుకని రామనామం కూడా తెలిసి రామ చింతన చెయ్యాలి. అలా ఇక్కడ సర్వం బ్రహ్మమయము అన్నప్పుడు ఎట్లా ఉంటుంది, బ్రహ్మ వస్తువుని అనుభవిస్తూ ఉంటాడు భక్తుడైనటువంటి వాడు. భక్తి యొక్క పరాకాష్టం జ్ఞానాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ పాల దగ్గర ఉన్నాం కదా మనం, ఏమవుతుంది, చిలుకుతున్నాం, సందు లేకుండా చిలుకుతున్నాం, సందు లేకుండా మజ్జిగ చేస్తున్నాం. సందు లేకుండా అలా చిలిగితేనే అది వెన్న పడుతుంది. వెన్న పడిన తర్వాత దాన్ని ఇలా తీసి మనం ఏం చేస్తాము, పులవకుండా ఉండదని మజ్జిగలోనే వేసి ఉంచుతాం. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, మజ్జిగ కావాలనుకుంటే తీసి నీళ్ళల్లో వేసి ఉంచుతారు, వెన్నీళ్ళు కాదు సన్నీళ్ళలో వేసి ఉంచుతారు. వేస్తే ఈ తీసిన వెన్న మజ్జిగలో కలుస్తుందా, నీళ్ళల్లో కలుస్తుందా, ఇంకా నువ్వు మళ్ళీ వేరే పాలల్లో వేస్తే పాలల్లో కలుస్తుందా చెప్పండి. వెన్న రావటమే కాని వెన్న తిరిగి అందులో కలవదు, దాని స్వభావం. అదే మన సాధనలో జరుగుతుంది. ఇప్పుడు పాలు అటుగాక ఇటు ఇటుగాక అటు గబగబ గిన్నె చూసుకోకుండా గ్లాసు చూసుకోకుండా పాలు పోస్తే అందులో ఏదైనా అంటూ సంటూ ఉంటే విరిగిపోయే లక్షణం ఉంది పాలకి, జీవితం విరిగిపోతుంది ఆ విధంగా. ఇక్కడ పాలని జాగ్రత్తగా ఉంచుకోవాలి, అదే మన జీవితం. మన మనోలక్షణము చాలా జాగ్రత్తగా భద్రంగా, మనస్సుని చాలా భద్రంగా అన్ని వైపులా మనం దాన్ని శోధించాలి, పాల వల్లే భద్రంగా చేసుకోవాలి. అప్పుడు మహాత్ముల సన్నిధికి వెళ్ళినప్పుడు మహాత్ములు ప్రార్థించాం, అయ్యా మాకు మహత్తరమైనటువంటి తత్వాన్ని గుర్తించాలన్నదయ్యా, ఎప్పుడు మాకు ఆనందం కావాలంటుంది కానీ శ్రీ సంపదల్లో భగభాగ్యంలో రావటం లేదు, ఈ క్షణికమైనటువంటి సుఖాల్లో మాకు అటువంటి నిజమైన తృప్తి రావటం లేదు అని ప్రార్థించుకున్నాం. మనసారా ప్రార్థించుకున్న సరే తోడుచుక్కేస్తున్నారు ఆయన, లక్ష్యార్థం ఇస్తున్నారు. తోడుచుక్కది లక్ష్యార్థం ఇచ్చిన తర్వాత కదపకుండా ఒక చోట కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాం, తోడు పెట్టిన తర్వాత పాలను కలిపితే అది విరగన్నా విరుగుతుంది, పులవన్నా పులుస్తుంది, పాడేయన్నా పాడైపోతుంది, కానీ పెరుగు మాత్రం కాదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి మరొక చోటికి కలిపి, లేకపోతే కాసేపు పొయ్యి మీద పెట్టి, కాసేపు దింపి, కాసేపు గదిలో పెట్టి ఇన్న చేసేసరికి మనకి ఇంత పవిత్రమైన భక్తి ఏర్పడిపోయిందని వెంటనే విరిగి కూర్చుంటుంది. అందున అలా కాకుండా ఎవరైతే గురుపాదాన్ని ఆశ్రయించామో ఆ లక్ష్యార్థం అనేటువంటి ఒక్క ఏది పుస్తకాలు ఎవరు, లక్ష్యార్థం అనేది ఒక మంత్ర రాజ్యాన్ని ప్రసాదిస్తారు. అది వారి స్వరూపం గనక వారికి అథారిటీ ఉంటుందట. ఆ మంత్ర రాజ్యాన్ని సాధన చేయగా వేసిన తర్వాత ఒకే చోట పెట్టి సాధన చేయగా చేయగా ఏ స్వరూపాన్ని పొందుతున్నాడు ఈ జీవుడు? లక్ష్యార్థ స్వరూపాన్ని పొందుతున్నాడు. జీవాక్షంలో ఉన్నటువంటి ఈ వీడు లక్ష్యార్థ సాధన ద్వారా లక్ష్యార్థ స్వరూపం, వాచ్యార్థంలో ఉన్న జీవుడు లక్ష్యార్థ సాధన ద్వారా లక్ష్యార్థ స్వరూపుడు అవుతున్నాడు. పెరుగైపోయాడు, పాలనవడం. పాలులా తాగుతారా ఎవరన్నా? పిల్లవాడికి పాలులాగా ఇవ్వగలుగుతావా? కాస్త నీళ్లు పోసుకొని కలిపితే పోని పాలులాగా కనిపించవచ్చు, కానీ పాలులాగా మజ్జిగే అంటాం. అది పెరుగులో కలిపితే, నీళ్లు కలిపితే మజ్జిగ అన్న శబ్దం వచ్చింది అక్కడ. పాలు మాత్రం అనం, ఎవ్వరూ అనం. అమెరికా వాళ్ళు కూడా అనరండి, పాలు పాలే, బటర్ మిల్క్ బటర్ మిల్కే, యోగట్ యోగట్టే, మిల్క్ మిల్కే. అది అప్పుడు ఎప్పుడైతే తోడుకుందో, తోడుకునేసరికి ఏమైపోతుంది? తను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో లక్ష్యార్థ స్వరూపాన్ని ఆనందిస్తూ ఉంటాం, హాయిగా పొందుతున్నటువంటి సమయంలో బోధ వింటాం మనం. బోధ ఏది? మహాత్ముల యొక్క మహత్తరమైనటువంటి మహావాక్య బోధని వింటాం మనం. మహావాక్యాలను బోధ చేస్తుంటే వింటాం, వినేసరికి అప్పుడు దాన్ని చర్చిస్తాం. ఎలా చర్చిస్తాము? ఇగో ఈ ప్రపంచ విషయాదుల్లో ఉన్నటువంటి అనిత్యత్వాన్ని, నిత్యమైనటువంటి భగవత్తత్వాన్ని రెండింటిని మేళవించి ఆ కవం అనేటువంటి మనసు ఏది లోపల సాధన అనేటువంటి ద్వారా మనసును చిలుకుతున్నాం. చిలుకుతుంటే దాన్ని చర్చించగా ఏమవుతోంది? అక్కడ పోసిన నీటితో తెల్లటి పదార్థం మిగిలిపోయి పలసగా పడి కదులుతూ మిగిలిపోయి దాంట్లోంచి ఒక వెన్న అనేటువంటిది వచ్చి ఒకే చోట ముద్ద అవుతుంది. ఆ ముద్దనంతా ఒక చోట చేరుస్తాం. చేర్చిన తర్వాత ఇలా వేస్తే అది వెన్న జ్ఞానం అది. మరి కృష్ణ పరమాత్మకి నవనీతం అంటే ఇష్టం అంటే ఎందుకు ఇష్టమైనది? జ్ఞానం గనక ఇష్టం. ఇప్పుడు జ్ఞానం ఎందులోంచి వచ్చింది? ఎందులోంచి బయట నుంచి వచ్చిందా జ్ఞానం? జ్ఞానం బయట నుంచి వచ్చిందండి. జ్ఞానం నీలోంచే వచ్చింది, నీలోంచే జ్ఞానం వచ్చింది. అందుకని నీలోంచి వచ్చినటువంటి జ్ఞానము తిరిగి ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ జ్ఞాని అయినటువంటి వాడు ప్రపంచంతో ఉన్నప్పటికీ కూడా తను సాక్షిగానే ఉంటాడు, కానీ విషయాదులతో కానీ, సంకల్ప వికల్పాలతో కానీ, కామక్రోధాదులతో కానీ కలవడం అసంభవం. ఇది ఇక్కడ కృష్ణతత్వాన్ని గోపికలందరూ అనుభవించారంటేటువంటి జ్ఞానాన్ని అనుభవించారు. అందుకని జ్ఞాన స్వరూపులే ప్రకాశించారు వారందరూ కూడా. అంతేగాని మామూలు మానవులు అనుకునేటువంటి ఈ దేహ సంబంధమైనటువంటి విషయాలు వాళ్ళ దగ్గర లేవు. ఎందుకంటే మనస్సే లేని చోట విషయం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ మనస్సు మాధవ స్వరూపాన్ని పొందుతోంది. ఎందుకని? లక్ష్యార్థ మరణం ద్వారా. ఆయన చెప్పాడంట, స్వామివారు చెప్పారట, పోండిరా మీ ఇంటికి పోండి. ఏం లేదండి, వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి నేను ఒక నామం చెప్తాను, అనుకుంటూ వెళ్ళి మీ పనులు చేసుకోండి అని. ఓం కృష్ణ, ఓం కృష్ణ కృష్ణాయ నమః, ఓం కృష్ణ ఓం కృష్ణ కృష్ణాయ నమః, శ్యామ సుందర మదన మోహన కృష్ణాయ నమః, శ్యామ సుందర మదన మోహన కృష్ణాయ నమః, ఓం కృష్ణ ఓం కృష్ణ కృష్ణాయ నమః, ఓం కృష్ణ ఓం కృష్ణ కృష్ణాయ నమః, శ్యామ సుందర మదన మోహన కృష్ణాయ నమః, శ్యామ సుందర మదన మోహన కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః, అంటే కృష్ణుడు అల్లరి అంట బ్రహ్మ అల్లరి, మామూలు చిలిపి అల్లరి కాదు, అందరూ మానవులు చేసే ఈ అల్లర్లు కాదు. ఆయన అల్లరి బ్రహ్మతో, పరబ్రహ్మతో కూడినటువంటి అల్లరి. ప్రతీది తత్వాన్ని గుర్తింపజేస్తూ ఉంటుంది. ఈ నవనీతం ఎట్లా అయితే ఇష్టానికి కారణమైనదో ఆయన ప్రతి కదలిక కూడా మనకి తత్వాన్ని బోధ చేస్తూ ఉండటమే అంతే వారి అవతార విశిష్టత. అటువంటిది అందుకని అక్కడ సదాశివ బ్రహ్మేంద్ర వారు చెప్తున్నారు బ్రహ్మతత్వాన్ని గురించి. కిం వచనీయం కిమ వచనీయం, ఏమని చెప్పుకుంటాము ఏమని చెప్పకుండా ఉంటాం. కిం రచనీయం కిమ రచనీయం, ఏమని వ్రాసుకుంటాము ఏమని వ్రాయకుండా ఉండగలం. కిం భోక్తవ్యం కిమ భోక్తవ్యం, అంటే భోజనం అనుకోకండి, అనుభవం, ఏమని అనుభవిస్తాము ఏమని అనుభవం లేకుండా ఉండగలుగుతామండి బ్రహ్మ వస్తువుతో. అలాగే కిం వక్తవ్యం కిమ వక్తవ్యం, ఏమని చెప్పుకుంటాము ఏమని చెప్పుకోకుండా ఉండగలుగుతాం. అటువంటి బ్రహ్మతత్వము బ్రహ్మతత్వము సర్వత్ర సదా హంస ధ్యానం కిం భోక్తవ్యం ముక్తి నిదానం. సర్వత్ర సదా హంస ధ్యానం, మనం రాత్రి చెప్పుకున్నాం కదా హంస 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 ధ్యానం. శ్వాస లేకుండా ఎవరున్నామండి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అందరికీ ఉన్నాయి, అందుకనే ఇక్కడ కూర్చున్నాం. అవి ఆగిపోతే ఇక్కడికి మనము రాలేము, వీళ్ళెవరు కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టరు. ఈ విషయంలో అయితే కూర్చోబెట్టరు, కానీ భగవంతు విషయంలో అలాంటి వాళ్ళని కూడా ప్రాణం పోసినటువంటి మహాత్ములు ఎంతమంది ఉన్నారు. అందులో ఒకదాన్ని నేను కూడా, బదరి అనేటువంటి ఉత్తరేత తీసుకువెళ్లారు మా గురుదేవి. ఉత్తరేత తీసుకువెళ్ళినప్పుడు మాకు నాకు జన్మనిచ్చిన తండ్రి గారు శ్రీశైలంలో అసూలు బాశారు, గురు సాహిత్యాన్ని పొందారు. తర్వాత కొన్నాళ్ళకి స్వామివారు ఉత్తరయాత్ర వెళ్తున్నారు, జయంతులవి జరిగాయి రాజమండ్రిలో. మా నాన్నమ్మ గారు మా అమ్మ మా అందరం ఒకచోటే, ఈ ఇంటిని విడిచిపెట్టి వీళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట, ఇక్కడున్న ఇంటిలో. ఇక్కడి నుంచి మా నాన్నగారు శ్రీశైలంలో గతించిన తర్వాత మా నాయనమ్మ గారి దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోయాము అక్కడికి. ఆవిడ ఒక్కడే ఉన్నారు, మేము ఒక్కడే ఉన్నాం అక్కడ. సరే జయంతులు జరిగితే రాజమండ్రి జయంతులకు వెళ్ళాం స్వామివారి దగ్గరికి. జయంతులు అయితే మాకు ఒక మా నాన్నమ్మ గారు ఒక వృద్ధాప్య స్థితిలో ఉన్నారని ఒక రూమ్ అది దగ్గరలో ఇచ్చారు. ఉంటూ ఉంటే అలా 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 తెలిసింది గురుదేవులు ఉత్తరయాత్ర వెళ్తున్నారు అని. ఉత్తరయాత్ర వెళ్లాలంటే డబ్బులు ఉండాలి కదండి, ఉత్తరయాత్ర వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి కదా గబుక్కున. అందుకని మా అమ్మని చిన్నపిల్లగా ఉన్న నేను అప్పుడు మా నాన్నగారు వెళ్ళినప్పుడు నాకు ఏడు నిండి ఆ సంవత్సరం. ఆ తర్వాత స్వామివారి యాత్ర వేసింది ఆ 8వ సంవత్సరంలో. అయితే మరి అమ్మ మనం కూడా ఉత్తరయాత్ర వెళ్దామమ్మా పెద్దబ్బాయితో. పెద్దబ్బాయి అంటే గురు మహారాజ్ అనమాట, అప్పట్లో ఉయ్యాలలోంచి అలా పిలిపించుకున్నారు. పెద్దబ్బాయితో మనం కూడా ఉత్తరయాత్ర వెళ్దామమ్మా అని పేచిపెట్టాం. మనం తప్పు అట్లా అనకూడదు, మనం తీసుకెళ్లాలంటే పెద్దబ్బాయి చెప్తారు అంతేగాని నువ్వు అలా పేచి పెట్టకూడదు. మా అమ్మ కోపం చేశారు, కోపం చేస్తే సరే ఊరుకున్నాం. ఊరుకున్న తర్వాత మనలో ఏమున్నదో వారికేదా కలది, లోపలున్నవాడే గాని బయట ఉంటాననే అనలేదుగా, భగవంతుడు లోపలున్నవాడు కదా. వెంటనే మా నాయనమ్మ గారిని పిలిచి అమ్మన్నా అమ్మన్నా అనేవారు మా నాయనమ్మ గారిని గురుదేవులు. అయితే అంటే ఆ అమ్మన్న అనడానికి కారణం కూడా పరశురామయ్య గారి భార్య స్వామివారు జ్ఞానపుత్రుడు పరశురామయ్య గారికి, అంటే వారికి రామచంద్ర ప్రభు కల్లో కనిపించి నేను రేపు నీకు ఆయన బాలరామోపాసన చేస్తున్నారు పరశురామయ్య గారు. ఆయన యనమధురులు వారి గ్రామం. అక్కడ వారు మంచి గురు సాంప్రదాయం కలిగినటువంటి పూర్ణాధికారి. అక్కడ వారు ఈ బాలరామోపాసన చేస్తుంటే కళ్ళలో కనిపించి బాలరాముడు నేను రేపు నీకు నీ దర్శనం ఇవ్వబోతున్నా, నీ తలుపు తడతాను వచ్చి నీ దర్శనమిస్తాను అని కళ్ళలో కనిపించి చెప్పారట. స్వామివారు వెళ్లి తలుపు తట్టారు, ఈ స్వామి ఆ స్వామి గనక. అప్పటి నుంచి నా జ్ఞానపుత్రుడు అని ఆయన చాలా ఆప్యాయంగా ఆ రోజు నుంచి వారు ఇక తత్వాన్ని సంపాదన తత్వ సంపద ఎక్కువైంది ఎవరికి, పరశురామయ్య గారికి గురుదేవులకి మధ్య తత్వ సంప్రదకు నిన్న జ్ఞానపుత్రుడు అని ప్రేమిస్తాడు. అందుకనే వారి భార్య పేరు అమ్మన్న గారు అనమాట. ఆ అమ్మన్న గారిని మా నాన్నమ్మ గారికి పిలుచుకుంటున్నారు, అమ్మన్న అమ్మన్న అని పిలిచి గురుదేవులు అంటే మహాత్ముల నిండుతరం చెప్తున్నా. అది పిలిచి అమ్మన్న ఉత్తరయాత్ర వెళ్తున్నాను, ఆవిడ వృద్ధాప్యంలో ఉందండి, ఆవిడ ఉత్తరయాత్ర చేసే తీరులో ఉందా, మరి నువ్వు ఉత్తరాత్ర ఎప్పుడన్నా చేసావా? నేను ఎక్కడ చేశాను బాబు? మా ఆయన గారు ఎక్కడికన్నా తీసుకెళ్తే కదా నన్ను అంది ఆవిడ. అంటే అమ్మనా, నేను ఉత్తరాత్ర వెళ్తున్నాను కదా, నువ్వు కూడా వద్దు గానిలే. అంటే నేనెలా వస్తాను బాబు, ఇంత ఇంత ముసలితనంలో నేనెలా ఉత్తరాత్ర చేయ. నీకెందుకమ్మన్నా, చేయించేవాడు పక్కనుండగా నువ్వు చేయకపోవడం ఏమిటి? అయినా నీకు తోడుగా మారాది రాఘవమ్మ, నేను చందువుని కూడా తీసుకొచ్చేస్తే రాఘవమ్మ నీకు సేవలు చేస్తూ ఉంటుంది, యాత్ర చేసినట్టు ఉంటుంది అని చెప్పి మెల్లగా వారికి పెట్టి, అమ్మన్నా అమ్మన్నా నువ్వు ముందర వారికి యాత్రకి కావలసింది నువ్వు సర్దితే తర్వాత ఎలాగోలాగా మా రాఘవమ్మ నీకు సర్దుకుంటుంది. అంటే ఆ ఉపాయం కూడా మహాత్ములకి ఏం పట్టిందండి, మెట్లు దిగి వచ్చి మనని తీర్చిదిద్ది సముద్ధర్త అహంభవామి అంటే భగవద్గీతలో చెప్తారు గీతాచార్యులు వారు. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్పార్థమయ్యావేసిత చేతసాం నాయందే మనస్సు నిలబెట్టి చిత్తవృత్తిని నాయందే నిలిపినటువంటి వారికి మృత్యు సంసార సాగరాత్ అహం సముద్ధర్త భవామి. ఎప్పుడు? అచిరాత్, వెంటనే. ఎప్పుడైతే మనసుని చిత్తాన్ని ఏకాగ్రత చేస్తామో నేను కంకణం కట్టుకుని వాళ్ళని ఉద్ధరిస్తాను అన్నాడండి ఆ గీతాచార్యుడు. అలన్నాడు. ఇప్పటికీ మహాత్ములు, అనేక మంది మహాత్ముల రూపంలో వచ్చి గురువులు మనల్ని ఉద్ధరిస్తున్నారు, మనం గుర్తించలేకపోతున్నాం అంతే. ఎందుకంటే నాణానికి ఒక పక్క పొరుసు ఒక పక్క బొమ్మ ఉంటుంది. బొరుసే ఆత్మ అయింది, బొమ్మే సృష్టి అయింది. మనం ఏం చేస్తున్నామంటే నానే మన దగ్గర పెట్టుకుని ఈ ఆత్మస్వరూపాన్ని గుర్తించలేక బొమ్మ అనేటువంటి ప్రకృతికి ముడిపడిపోతున్నాం అనమాట. ఇక్కడే ఉంది మాయ. అంత దేహముంది ప్రపంచం తప్పటల్లా, కానీ దేహం ఎక్కడ ఎంతవరకు ఉన్నది అనే దాని గురించి విచారణ చేస్తే ఆ అమృతాన్ని సాధించవచ్చు. మనం స్వామివారు ఉత్తరయాత్ర తీసుకెళ్లారు. ఆ ఉత్తరయాత్రలో బదరీక్షేత్రం అక్కడి నుంచి తిరిగి వచ్చి ఋషికేశ్ లో తెల్లగా అయిపోయి డాక్టర్లు కూడా, మాతో పాటు ఒక డాక్టర్ గారు కూడా వచ్చారు. ఆయన ఇప్పుడు పెద్ద నిండ్రకొలంలో వెంకట్రాజ్ గారిని ఆయన పిలిచారు. గురుదేవులు గబగబా పిలిస్తే ఇంజక్షన్లు లోడ్ చేసుకొచ్చారట. నాకు తెలీదు, చుట్టూ వాళ్ళంతా చెప్పారు. వెంటనే స్వామివారు ఒళ్ళో, మా అమ్మ థర్డ్ క్లాస్ లో ఉంటే ఫస్ట్ క్లాస్ లో స్వామివారి దగ్గరికి పంపిస్తే ఒళ్ళో పడుకోబెట్టుకుని స్వామివారు వెంటనే తల మీద చెయ్యేసి ఉంచుకున్నారట. ఆ డాక్టర్ గారు ఇంజక్షన్ లోడ్ చేసుకొచ్చి, లాభం లేదు స్వామి బాబు, లాభం లేదు అమ్మాయి అన్నారట. అంటే స్వామివారు అట్లాగా ధ్యానంలోకి వెళ్ళిపోయి కొంచెంసేపు ఉండి తర్వాత కొంచెం నాలో ఈ పడుకోబెట్టిన పిల్లలో కదలికలు వచ్చిన తర్వాత స్వామివారు అన్నట్ట, అమ్మయ్యా జగన్మాత రక్షించింది. ఆ యాత్రలో భర్తని, ఈ యాత్రలో కూతురుని పోగొట్టుకుంటే ఆ తల్లి రేపు ఎంత ఆవేదన పడేదు. ఆ తల్లి ఒక ఆవేదన పడుతుంది, ఈయనేమో సృష్టికి భిన్నంగా ఉన్నారు గనక అని మనం అనుకోవాలి. వారు అన్న మాటని మాకు లలితానంద సరస్వతి అని ఆమె ఇంకా పెద్దవాళ్ళందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తుండేవాళ్ళు అనమాట. అందుకని ఇట్లాంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అలాగే బోధల బాబా చరిత్రలో కూడా ఇలాంటి మహాత్ముల చరిత్రలో చాలా చాలా చూస్తుంటాం మనం. పాము కరిసి పాము వాత పడి చనిపోయినటువంటి ఆ తోటి వ్యవసాయదారుణ్ణి పని చేసుకునేటువంటి, ఆ పొలాలు పనులు చేసుకునేటువంటి ఆ తోటి వ్యవసాయదారుణ్ణి పాము కాటేసి చనిపోయినటువంటి వ్యక్తిని భుజాన్ని వేసుకెళ్తుంటే బోధల బాబా చక్కగా సంకేతం చేస్తూ ఉంటారట. ఈ దారిని పోయేటువంటి ఈ నలుగురు తత్మ వ్యవసాయదారులు ఆ సంకీర్తన విని అడుగు పడదంట. ముందుకు వెళ్లడానికి అడుగు పడక, ఎలా ఇంత మహదానందకరమైనటువంటి సంకీర్తన నేను వదులుకుని ఎట్లా వెళతాం ఇప్పుడు? అదేమిటిరా, భుజాన శవం ఉన్నది, ఇప్పుడు శవం ఎక్కడ పెట్టేది అన్నట్ట పక్కవాడు. అంటే అన్నట్ట, అంటే సత్సంగం అలా ఉపయోగపడుతుంది ఒకళ్ళకొకళ్ళకి. వెంటనే పక్కన అన్నట్ట, దానికేమైంది ఇప్పుడు, ఇందులో చైతన్యం లేకపోతే ఆ గుంజ ఏదో, ఆ గుంజకి ఎటువంటి స్థానం ఉన్నదో ఈ శరీరానికి కూడా అటువంటి స్థానమే, దానికేం పోయింది, దానికి ఆనిచిపోలా అని అక్కడ సంగీతం జరుగుతుంటే ఒక గుంజకు ఆనిచ్చేసి తెలియనట్టుగా ఆ ప్రేతని, ఆ పాము కాటేసినటువంటి ఆ ప్రేతని దానికి ఒక స్తంభం దగ్గర అనుకోబెట్టేసి వాళ్ళు గబగబా వాళ్ళు సంకీర్తనలో పాల్గొని ఓ హాయిగా వాసుదేవ వాసుదేవ అని పాడుకున్నట్ట. పాడుకుంటుంటే అంత సంకీర్తనలో బోధల బాబా అంత ఆనందలహరిలో నృత్యం చేస్తూ చేస్తున్నటువంటి స్వామి వెంటనే కొంత సమయం అయిన తర్వాత అలా ఆడిస్తున్నా అలా ఆడిస్తూనే ఈ పక్కకు వచ్చారట. వచ్చి, ఏమయ్యా కూర్చుని నిద్రపోతున్నావు అన్నట్టు. ఏమయ్యా ఇంత సంకీర్తన జరుగుతుంటే ఇంకా లేచి రావాలని నీకు తెలియలేదు, ఆయన కూర్చుని నిద్రపోతామేమిటయ్యా అన్నర్త. ఇది పుక్కిట పురాణం కాదు, భక్తుల చరిత్రలో చూడండి ఉంటుంది, పాండురంగ భక్తుల చరిత్రలో. వెంటనే ఆయన ఏంటి ఇక్కడున్నా అని గబగబా లేచి ఆయన కూడా నృత్యం చేయటం మొదలు పెట్టాట. ప్రియ, ఇలాంటి చరిత్రలు జరిగినటువంటివి ఎన్నో ఉన్నాయి మన కోకొల్లలు. అందుకని భగవంతుడు తలుచుకుంటే సమర్థులైనటువంటి గురుపాదం, గురుదేవులు మనకి మన అనుగ్రహం మనకి చూపిస్తే ఏమైనా చేయించుకోగలరు. అలాగే కృష్ణ పరమాత్మను ఆశ్రయించినటువంటి గోపికామతరులకి ఏమీ లోటైనది, ఏమి తక్కువైనది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కనిపించే సంపదలు తక్కువైనాయి తప్ప ఈ సంపదలను కూడా ప్రసాదించే ఆ భగవత్ సంపద వారికి సుభిక్షంగా ప్రసాదించాడు కృష్ణ పరమాత్మ. అందుకని మనకి సత్సంగం ఎక్కడున్నది, బయట ఉన్నదా లోపల ఉన్నదా, ఎక్కడ ఉన్నది అంటే మనతోనే ఉన్నది. సత్యం అనేటువంటిది మనతో లేకపోతే మన దేనికి పనికి రాకుండా పోతున్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు సత్యం మనతోనే ఉన్నదన్నటువంటి ధ్యాసని చక్కగా మనం పెంపొందింప చేసుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని గుర్తిస్తూ దాన్ని అవలోకన చేస్తూ గుర్తింపే మహదానందకరంగా ఉంటుంది. ఏని గుర్తించాలి, ప్రపంచాన్ని కాదు, ప్రపంచం ఇంతే హుళక్కే అని గుర్తించి దీనిని పక్కన పెట్టి పరమాత్మ దృష్టి అలవరుచుకుని పరమాత్మ చింతనలో పరమాత్మ స్మరణలో అందరిలో ఉన్న పరమాత్మని మనం దర్శిస్తూ ధర్మాన్ని నెరవేరుస్తూ న్యాయాన్ని నడుచుకుంటూ భగవంతునికి మన నిజమైనటువంటి భక్తులుగా, నిజమైనటువంటి సత్సంపద కలిగినటువంటి వాళ్ళంగా మనం భగవంతుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుదుముగాక. అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని గురుదేవులు మనకి ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. హరే ఇప్పుడు కొంతసేపు మా గురు సోదరులు ప్రసాద స్వామి మా గురు సోదరులు ఈ నాలుగు రోజుల నుంచి నీకు చిరపరిచితులే ఆశ్రమవాసం చేస్తున్నారు. మాకు ఆయన అష్టావధానం మరి ఇంగ్లీష్లో దురంధరులు హెడ్ కానీ సంస్కృతం కూడా బాగా, తెలుగు సంస్కృతం ఇవన్నీ కూడా బాగా తరిచి దాంట్లో కూడా క్వాలిఫై అయినటువంటి వారు. కానీ వాటన్నిటికీ వెలుగు గురుదేవుల పదసన్నిధిని చేరిన తర్వాతే వారికి దాని యొక్క సార్థకత వారికి లభించింది, అనుభూతి లభించింది అని శాస్త్రాలని విస్మరించి మళ్ళా తర్వాత తర్వాత సమయంలో శాస్త్రాన్ని ఉపయోగించుకుంటున్నారంతే. శాస్త్రం ఉపయోగపడుతుంది మనకి, ప్రపంచంలో ఉన్నందుకు ఉపయోగపడుతుంది. దాని ఉపయోగం అంతవరకే తీసుకోవాలి, కానీ ముఖ్యం మాత్రం గురు లక్ష్యార్థమే, గురుదేవుని యందు అఖండమైనటువంటి విశ్వాసం, నమ్మకం, మారుడమైనటువంటి నమ్మకం. అందుకని అటువంటి గురు సోదరులకి శిరస ప్రణమిల్లుతూ కొంచెంసేపు బోధని ప్రసాదించమని ప్రార్థిస్తున్నా. జై గురులే.